the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే కనుక నేను ఏదన్నా ఒక హఫింగ్టన్ పోస్ట్లోనో లేకపోతే వాషింగ్టన్ పోస్ట్లోనో లేకపోతే లాజికల్ ఇండియన్లోనో ఇట్లా ఏవో ఒకటి నేను చదివే ఆర్టికల్స్ కొంచెం బాగా రాయిటర్స్లోనో వాటిలోనో వచ్చినటువంటి కథనాల గురించి మాట్లాడుతూ బీబీసీల్లో వాటిల్లో వచ్చినవి ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక రకమైనటువంటి ఏమంటారు నెగిటివ్ ఆరా ఎక్కువ క్రియేట్ అయిపోయి అంటే ప్రస్తుత పరిస్థితిలో ఎకనామిక్ డ్రాస్టిక్ డిప్లాయ్మెంట్ అసలు ఎట్లా అంటే ఇంకా మామూలుగా లేదు. అది మామూలుగా ఎవరైనా సరే ఒక పరిధి వరకు కొంచెం తట్టుకోగలుగుతారు, కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఇది తట్టుకోగలుగుతున్నా అయితే ఇది కూడా వేసాయి, ఇది కూడా వేసాయి అని భగవంతుడు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాడు ఇంకా బరువు. యాక్చువల్గా ఇది నేను ఎప్పుడూ నా పర్సనల్ విషయాల్లో అనుకుంటూ ఉంటాను. ఏంట్రా ఇది, ఇది ఒకటి అయిపోయింది అమ్మ షార్ట్ అవుట్ అవుతుంది అనుకునే టైంకి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది, ఎంత ఎందుకు ఇంత పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాడు దేవుడు అని. బట్ ఇప్పుడు ప్రపంచానికి కూడా అట్లాగే తయారైంది. ఫ్రాంక్గా చెప్పాలంటే COVID-19 ఒకటి పక్కన పెడితే అది లేకుండా అసలు ప్రతిరోజు వార్తలు అసలు ఈ మధ్య అవనే అవ్వట్లేదు మీడియాలో చూసుకుంటే. దెన్ కమ్స్ జాబ్లెస్, అసలు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారంటే మామూలుగా లేదు. కొన్ని అంటే 7 కోట్ల ఉద్యోగాలని చెప్తున్నారు, ఏది 3-4 నెలల్లో పోయినటువంటివి. ఇదే కాకుండా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ఒక జాబ్ సెక్యూరిటీ లేదు, అలాగే ఒక శాలరీ కరెక్ట్గా వస్తుంది టైంకి అన్న ఇది లేదు. అసలు హాఫ్ శాలరీ ఇచ్చినా కూడా మహాప్రసాదం అని తీసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. అండ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే బేసిక్గానే ఒక దేశానికి ఇంకో దేశంతో పొంతన లేకుండా పక్కనున్న దేశాలతో నైబరింగ్ కంట్రీస్తో రకరకాల ఫ్రిక్షన్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ మన దేశం నుంచి మొదలుపెట్టుకుంటే ఇజ్రాయిల్, ఇరాన్, ఎక్కడన్నా చూసుకోండి మీరు ఏ విషయంలో అయినా సరే అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఎవరి మీద దాడి చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అండ్ రోజు రోజుకి మనకి పోనీ మిగతా దేశాలు అన్ని విషయాలు పక్కన పెట్టేయండి, ఇండియా ఫ్రీడమ్ వచ్చాక దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ఫినాన్షియల్ క్రింజ్ అనేది ఇంత దారుణంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. లాక్డౌన్ హ్యాస్ యాడెడ్ ఫర్దర్, బట్ దెన్ 2-3 ఇయర్స్ నుంచి జీడిపి హ్యాస్ బిన్ డ్రాస్టికల్లీ ఫాలింగ్ డౌన్. అండ్ దెన్ ఇప్పుడు ప్రస్తుతము దానికన్నా కూడా ఇంకా తగ్గిపోయి మామూలుగా మనము ఎప్పుడు ఐ థింక్ ఒక 6-7 మంత్స్ క్రితం మనం జీడిపి గురించి మాట్లాడుకున్నట్టున్నాం, అప్పుడు చూస్తే 5% అన్నారు. అండ్ కెన్ యూ ఇమాజిన్ బై ద ఎండ్ ఆఫ్ 2021 వీ మైట్ ఎండ్ అప్ ఇంటూ -5. ఎస్, ఇది నేనేదో మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు. అండ్ ఇదేదో నేను నా ఒక సొంత ఒపీనియన్ లాగా కూడా నేను చెప్పట్లేదు. పద్మభూషణ్ అవార్డీ కౌశిక్ బసు గారు మొత్తం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని విశ్లేషించి మరి ఈనాడు వాళ్ళకి ఒక ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారంట. యాక్చువల్గా నేను ఈనాడు పేపర్ కానీ లేకపోతే ఏదైనా సరే అలాగా ఉన్నదిన్నట్టు ఈనాడు పేపర్లో వచ్చిన టాపిక్ని నేను మీకు చెప్పడం చాలా అరుదు, బట్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ ఐ థాట్ ఇట్స్ రియల్లీ అలార్మింగ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు నో అబౌట్ ఇట్. మామూలుగా అయితే నేను పాజిటివ్ న్యూస్ తప్ప తొందరగా నెగిటివ్ మీద కూడా వెళ్ళను, బట్ దెన్ అసలు ప్రస్తుతము ఎకనామిక్ క్రింజ్ అంటే ఎంతలా ఉంది. ఒక కార్ కాదు కదా, బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి విపరీతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెపాసిటీ ఆఫ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ వాట్ ఎవర్, మొన్న మధ్య అంటే ఒక 6-7 మంత్స్ క్రితం మనము నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్ గురించి కూడా చూసాం. కార్లు ఎందుకు అమ్ముడు పోవట్లేదు, మారుతి సుజుకి, హుండాయ్, హోండా ఇన్ని షోరూమ్స్ వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఎంప్లాయీస్ని కాస్ట్ కటింగ్ కింద తీసేస్తున్నారు. ఇదివరకు ఒక షోరూంలో 8 మెంబర్స్ ఉంటే డిస్ప్లేలో ఉన్నటువంటివి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దే హ్యావ్ కట్ డౌన్ టు 4 మెంబర్స్. ఇదే విషయం మీద అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అని అడిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, లేదు లేదు, ఓలాలు ఊబర్లు ఇవన్నీ వచ్చేసి కొత్త కొత్త ట్యాక్సీస్ వచ్చేసరికి పీపుల్ ఆర్ రియల్లీ థింకింగ్ దట్ దట్ ఈస్ అఫోర్డబుల్, మచ్ అఫోర్డబుల్ దాన్ ఓనింగ్ ఏ కార్ అని అనుకుంటున్నారు, అందుకనే సేల్స్ పడిపోయినాయి అన్నారు. అండ్ ఉల్లిపాయల ధరలు ఎప్పుడు కూడా వర్షాకాలం మళ్ళీ రేపో ఎల్లుండి మళ్ళీ పెరుగుతాయి. ఆబ్వియస్లీ వర్షాకాలం ఎప్పుడు ఉల్లిపాయల రేట్లు పెరిగితే లాస్ట్ ఇయర్ దానికి ఏమన్నారు, ఉల్లిపాయల రేట్లు పెరిగితే పెద్దంత ప్రాబ్లమే ఉంది. యాక్చువల్గా నేనైతే అసలు పెద్ద ఉల్లిపాయలు వాడను కూడా వాడాను కాబట్టి నాకు పెద్దంత ఫరకేం పడదు తినకపోయినా. అండ్ అదేం ఎసెన్షియల్ వస్తువేం కాదే, లెట్ ఇట్ బి, కొన్నాళ్ళకి అదే తగ్గుతుంది అని. ఇలాంటి ఆన్సర్స్ విన్నప్పుడు అంటే సగటు మనిషి బయింగ్ కెపాసిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది అన్న విషయం తెలిసి కూడా ప్రతిదానికి వి ఆర్ జస్ట్ ఫైండింగ్ సమ్ ఎక్స్క్యూజ్, లేమ్ ఎక్స్క్యూజెస్ టు జస్ట్ బ్రష్ అండర్ ది కార్పెట్. ఓకే, మా ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ ఇస్ లైక్ దిస్ అంతే. ఎప్పుడు మనకి ఒక వంక కావాలి ఇంకొక దాని మీద తోసేయడానికి, అంతేగాని వీ డోంట్ వాంట్ టు సార్ట్ దట్ అవుట్. ఎప్పుడైనా సరే ఇష్యూని డిజాల్వ్ చేయడం వల్ల ఇంకా అది పెరిగి 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 పెద్దదవుతుంది, బూచిలాగా క్యాన్సర్ లాగా అది పాకుతూ ఉంటుంది. బట్ ఇష్యూని రిజాల్వ్ చేస్తే దెన్ ఇట్ మే కమ్ టర్న్ అవుట్ టు బి సమ్ పాజిటివ్ రిజల్ట్. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అయితే నాకు తెలియదు, కానీ మనము ఎంతసేపు బ్రషింగ్ అండర్ ది కార్పెట్లోనే ఉన్నాం. ఓకే, ఇది దీనివల్ల, ఇది దీనివల్ల, ఇదిగో మొన్న ఎస్ బ్యాంక్ను ఎస్బీఐలో ఎందుకు పడేసాము, ఎందుకంటే వాళ్ళకి నష్టాలు వచ్చినాయి, ఎందుకు నష్టాలు వచ్చినాయి అన్న ప్రోబింగ్ మాత్రం చెయ్యరు. జస్ట్ బికాస్ పై ఆఫీషియల్స్ బాగా ప్రెషరైజ్ చేయడం వల్ల రెనోన్ బ్యూరోక్రాట్స్కి విపరీతమైన కొన్ని కోట్ల కోట్లు లోన్స్ ఇచ్చేయడం, బినామీ లోన్స్ ఇచ్చేయడం, బినామీ అకౌంట్స్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. మరి ఆ నష్టాన్ని ఎవరో ఒకళ్ళు భరించాలి కాబట్టి అమ్మగా చిక్కిన మేకపిల్ల ఎస్బీఐ ఒక్కటే కాబట్టి అన్నీ దాని మీదకి తోసేస్తున్నారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కాస్త ఫస్ట్ ఎస్ వైఏఎస్ అయిపోయింది, ఎస్ బ్యాంక్ అయిపోయింది. సో ఇలా ప్రతి ఒక్కదానికి మనము విధానపరమైనటువంటి తప్పులు చేస్తూ కూడా దాన్ని ఎప్పుడు సరిదిద్దుకోకపోవడం వల్ల మనకి ఎప్పుడు చూడు జీడిపి పెరిగి తగ్గుతుంది అంటే ఎందుకు ఇలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అంటే ఓకే దేని మీద ఒక దానికి నెట్టేద్దాం, ఈసారి ఏముంది కరోనా ఉంది, ఓకే ఈసారి దాని మీదుగా పోనీ. మామూలుగా సంక్రాంతికి సంక్రమణం వెళ్తూ ఉంటుంది అంటే మకర రాశిలోకి అప్పుడు ఏది వస్తే ఆ సంక్రమణం దాని మీదుగా పోతుంది అంటూ ఉంటారు. అలాగా మన ఫినాన్షియల్ క్రించ్కి సంబంధించి దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఏదో ఒక వంకని మనమే వెతుక్కుంటున్నాం. అందుకని ఈసారి ఏంటి అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ అని చెప్తున్నారు పద్మభూషణ్ కౌశిక్ బసు. ఈయన విధానపరమైన తప్పులు కనుక సరిచేసుకుంటే ఖచ్చితంగా మనము మళ్ళీ డెవలప్మెంట్ పేస్లో కొంచెం ముందుకెళ్ళచ్చు అని అంటున్నారు. బట్ దెన్ దానికి ఏమేం చేయాలి అన్న విషయం మీద, ఎందుకంటే ఫైనాన్స్ రంగంలో అండ్ సిటిజన్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయడంలో గవర్నమెంట్ కంట్రోల్ అనేది కొంచెం మితిమీరుతుందని ఆయన ఫీల్ అవుతున్నారు. ప్రతిదానికి పర్మిషన్స్ తీసుకునే పరిస్థితి ఉండడం, అలాగే వాటి మీద ఒక ఎండ్లెస్ కంట్రోల్ అనేది బ్యూరోక్రసీ ఎస్పెషల్లీ ఆ విషయంలోకి వస్తే అది మనకి ఇదివరకు కూడా తెలుసు. బట్ అలాంటి లైసెన్స్ పర్మిట్ రాజ్ వ్యవస్థ మనకి బాగా నష్టం చేసిందని తెలిసి కూడా స్టిల్ వీఆర్ క్యారింగ్ దాట్. ఇప్పుడు పర్మిషన్స్తో పాటు వాటి మీద ఒక పొలిటికల్ కంట్రోల్ అంతకంటే ఎక్కువ హాని చేస్తుందంటారు ఆయన. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్లో మన స్వతంత్రానంతరం ఎప్పుడూ లేనంత తక్కువ ఏమంటారు దాన్ని ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది అంటారు ఆయన. సో ఈ పరిస్థితుల్ని కనుక ఎదుర్కోవాలి అని అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలని, అండ్ మనది కొంచెం శాంతి సామరస్యాలతో కూడినటువంటి ఒక మోడర్న్ వరల్డ్లో ఉన్నటువంటి దేశం కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మన స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకోవాలంటారు ఆయన. ఇది వరకు ఆయన వరల్డ్ బ్యాంక్లో ప్రైమ్ ఫినాన్స్ స్పెషలిస్ట్గా, ఎకానమిస్ట్గా, అలాగే సీనియర్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్కి ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా కూడా ఆయన వ్యవహరించారు. ఎట్ ప్రజెంట్ ఆయన అమెరికాలో ఉన్నటువంటి కార్నెల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ఆయన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. బేసిక్గా ఆయన చెప్పిన ఆన్సర్స్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది కరోనా పాండమిక్ అనేది ఇప్పుడప్పుడే మళ్ళీ కంట్రోల్ అయ్యేదైతే కాదు. సో ఇది ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆర్థిక రంగం విషయంలో ఇండియా సరైన దిశని ఎంచుకోవాల్సినటువంటి కీలక దిశలో ఉన్నదంటారు ఆయన. మన దేశానికి బోలెడన్ని బలాలున్నాయి, లైక్ అవర్ యంగ్ మైండ్స్ ఆర్ రియల్లీ అవర్ పొటెన్షియల్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, మన ఎడ్యుకేషన్ మిగతా వాటితో పోలిస్తే బాగుంది అంటారు. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా చాలా పటిష్టం అవుతుంది. ఇలాంటి బలాలు ఉండి కూడా విధానపరమైన తప్పుల వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందంటారు ఆయన. సో ఆయన్ని కదిలించి అసలు ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎరినాలో మనం ఎక్కడున్నాము, అండ్ మనం ఎలాంటి స్టెప్స్ కనుక తీసుకుంటే రేపు పొద్దున మనం డెవలపింగ్ వరల్డ్ నుంచి డెవలప్డ్ వరల్డ్ కిందకి మారుతుంది అనే విషయాల గురించి అడిగినప్పుడు ఆయన కొన్ని ఆన్సర్స్ చెప్పారు. వాటిని చూద్దాం ఈ చిన్న విరామం తర్వాత.
గట్టుకొని రివ్వు నా వాలను, రెక్కలు గట్టుకొని రివ్వు నా వాలను, రేగింబగళ్ళు నిన్ను తలచుకొని మురిచాను, మురిపాల మొలక ఊదు ముద్దులూరించే ఊదు.
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి,
చక్కని నా బాబు జోజు, చల్లని నా తండ్రి జోజు. పడుతురా కున్నాను జోజు, నిలువలేకున్నాను జోజు.
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు,
చక్కని నా బాబు జోజు, తల్లని నా తండ్రి జోజు. వరై పని ఏమి జోజు, ఇది మంచి సమయము జోజు.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొన్న ఈ కరోనా పాండమిక్ టైంలో లాక్డౌన్ అన్నప్పుడు, ఒక సెకండ్ ఆర్ థర్డ్ లాక్డౌన్ తర్వాత, మన సెంట్రల్ గవర్నమెంట్ 20 lakh crores ప్యాకేజ్ని శాంక్షన్ చేసింది. సో అసలు ఆర్థిక వ్యవస్థకి నిజంగా ఈ 20 lakh crore ప్యాకేజ్ అనేది ఊతం ఇవ్వగలదా అని అడిగితే క్వశ్చన్గా ఆయన అన్నది ఏంటంటే, అది ఆబ్వియస్లీ క్వైట్ అ హ్యూమంగస్ ప్యాకేజ్, అంత పెద్ద ప్యాకేజ్ అది. బట్ ఇంప్లిమెంటేషన్ కనుక కరెక్ట్గా జరిగితే దానివల్ల చాలా మంచి జరుగుతుంది. అది మనం కరెక్ట్గా చూసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదా అనేది. అలాగే ఈ పాండమిక్ టైంలో నిరుపేదలకి ఈ ప్యాకేజ్ ద్వారా ప్రత్యక్షంగా తగిన ఆర్థిక సహాయం అందటం లేదన్న అభిప్రాయం ఉన్నది కదా, దాని గురించి ఏమంటారంటే, ఎస్ అది ఉన్నది, అండ్ అది ఒక వ్యాలిడ్ విమర్శ. అది ఏదో ఊరికినే అలాగా వేగ్గా చెప్పింది కాదు, ఎందుకంటే వాళ్ళకేంటి తక్షణంగా మనీ రొటేషన్ ఉండాలి తప్ప ఏదో ఎప్పుడో ఏదో వస్తుంది అని అంటే కుదరదు కదా. పప్పులుప్పులు ఏమైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా కూడాను తక్షణం వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి నగదు రావాలి, అండ్ దాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ అలాంటివి జరగట్లేదు. అందుకే కేంద్రం 20 lakh crore ప్యాకేజీని ప్రకటించినప్పుడు ఓ వైపు సంతోషం ఉన్నా కూడా అది ఓన్లీ ఆ ప్రకటించడం వరకే పరిమితం అవుతుందేమోనన్న భయం కూడా ఉన్నది. సాధారణంగా ఎవరైనా సరే ఒక విషయం, ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు లేకపోతే ఒక ప్రకటన చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్గా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు ఎలక్షన్స్లో కూడా. అట్లాంటప్పుడు అయినా సరే తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఒకసారి చర్యలు మాత్రం అరాకోరాగానే ఉంటాయి. మన ఆర్థిక రంగం ఎదుర్కొనేటటువంటి ప్రధానమైన సమస్యల్లో ఇది కూడా ఒకటి అని అంటారు ఆయన. అలాగే భారత్లో అసమానతలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాగే ఈ పాండమిక్ వల్ల ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని గురించి అడిగి దాన్ని ఎలా తగ్గించవచ్చు, దానికి ఎట్లాంటి కృషి చేస్తే దాన్ని తగ్గించగలము అని అడిగిన క్వశ్చన్కి ఆయన అన్నది ఏంటంటే, ఎస్ ఇండియాలో అసమానతలు ఖచ్చితంగా ఉన్నాయి. అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేనటువంటి రీతిలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆక్స్ఫామ్ చేసినటువంటి సర్వే ప్రకారం మన దేశంలో ఉండే సంపదలో 73% సంపద 1% మంది దగ్గరే పోగుబడి ఉన్నది అని చెప్పారు. ఈ స్థాయి అసమానతలు ఎక్కడా ఉండకూడదట. అంటే ఇప్పుడు ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ మనీ ఆర్ ఎనీథింగ్, ఆస్తులైనా ఏవైనా సరే, దేశంలో ఉన్న సంపద మొత్తంలోనూ 73% సంపద కేవలం 1% జనాల దగ్గర మాత్రమే ఉంది. మిగతా 99% జనాలు కూడాను ఏ రోజుకి ఆ రోజు కొంచెం అలాగా ఏదో పొదుపు చేసుకొని తినాల్సిందే తప్ప డబ్బు ఉన్నవాళ్ళు కాదు. అండ్ ఇప్పటికే కోట్లాది మంది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కన్నా ఇంకా తక్కువలో ఉన్నారు. అండ్ కరోనా ప్రభావం వల్ల డిజిటల్ టెక్నాలజీ యూసేజ్ అనేది విపరీతంగా పెరుగుతోంది. ఒక రకంగా అది మంచిదే, బట్ దాని రిజల్ట్స్ మటుకు కొంతమంది టాప్ లేయర్ వాళ్ళకి, క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక కొంచెం ఇబ్బందే అన్నారు. అండ్ అలాగే మనకి చైనాతో ఉన్న బార్డర్ వివాదాల విషయంలో చూసుకుంటే కనుక ఆ దేశం నుంచి మనము ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మరి మేక్ ఇన్ ఇండియా ఆర్ భారత తయారీ రంగానికి ఇది ఎలా మేలు చేస్తుంది అని అడిగిన క్వశ్చన్కి, ఇది మన నిరసనకి చిహ్నంగా నిలిచే చర్య, దానివల్ల చెప్పుకోదగిన మంచి ఆర్ చెప్పుకోదగ్గ చెడు జరుగుతాయనైతే అనుకోను అని అంటారు ఆయన. ఎందుకంటే మందులు ఏమైనా తయారు చేయాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్ మనకు అక్కడి నుంచే వస్తుంది. ఏదో ఇప్పుడు మనము చైనా వస్తువులు వద్దు అన్న ఉద్దేశంలో ఇంపోర్ట్స్ కనుక తగ్గించుకుంటే మనకి ఇప్పుడు రోజువారీగా వాడేటటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, బీపీలు, షుగర్లు అలాంటివి, వాటికి మందులు తయారు చేయడానికి కూడా మన దగ్గర రా మెటీరియల్ ఉండదుట. కాబట్టి నియంత్రించడం మంచిదే, బట్ ఎంతవరకు ఎలాంటి వాటిల్లో అనేది మనం ఆలోచించుకోవాలంటారు ఆయన. అలాగే ఇండియన్ జీడిపి గత ఆర్థిక సంవత్సరం, గత ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే 4.2% ఉంది. గత 11 ఏళ్లలో అదే మినిమం అనుకుంటే ఈ ఏడాది మరీ క్షీణించి -3 నుంచి -5 వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఓవైపు ఏమో కరోనా కూడాను చాలా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రతని ఎలా అంచనా వేస్తున్నారు అని అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పారు. ఇండియా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉంది. COVID-19 ప్రభావం వల్ల ప్రపంచమంతా కూడాను ఇది ఉన్నది. ఈ ఫైనాన్షియల్ క్రింజ్ అనేది ఇక్కడ ఒక్కచోటే కాదు, ప్రపంచమంతా ఉంది. అయితే దీనివల్ల ఒక దేశం మిగిలిన దేశాలతో ర్యాంకుల విషయంలో వెనకబడటము అలాంటివంటే అది కొంచెం కష్టమే. అండ్ ఈ మధ్య ప్రపంచ స్థాయి ర్యాంకింగ్లలో మన స్థానము ఇంకా డౌన్ అయిపోతుంది. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ రెసిషన్ ఏదైతే ఉందో, ఇది ఒక పార్ట్ చూసుకుంటే COVID-19 వల్ల వచ్చింది, బట్ మిగతావైతే కాదు. చెప్పాలంటే ఒక పావు వంతో 1/3 కోవిడ్ వల్ల అనుకోవచ్చు. బట్ మన దేశంలో సమస్యకి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల పాటు వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఫస్ట్ త్రీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 23rd ప్లేస్కి వెళ్ళింది. మరి చాలా సంవత్సరాల పాటు ఫాస్ట్ పేస్లో డెవలప్ అవుతున్నటువంటి టాప్ త్రీ లిస్ట్లో ఉన్నటువంటి మన కంట్రీ ప్రస్తుతం 23rd ప్లేస్కి ఎలా జారింది? ఇప్పుడంటే కరోనా, కానీ 2 ఏళ్ల ముందు నుంచి కూడాను తీవ్రమైనటువంటి ఈ ఫైనాన్షియల్ క్రింజ్ అనేది ఉన్నది. లాక్డౌన్ అమలు తీరు వల్ల ఆర్థిక రంగాన్ని మరింతగా కుంగదీసేటటువంటి దెబ్బ పడిందంటారు ఆయన. లాక్డౌన్ తర్వాత ఇండియాలో నిరుద్యోగం రేటు 20%కి చేరింది. ఇది ప్రపంచంలోనే చాలా ఎక్కువ. అండ్ ప్రెజెంట్ గవర్నమెంట్ చక్కటి ఆర్థిక వృద్ధిని సాధించగలదు అని ఫస్ట్లో ఆయన అనుకున్నారట, బట్ భారత్ గమనం తీవ్రమైనటువంటి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇవాళ రేపు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక మూలాలు, ఇక్కడి సామర్థ్యాలను గనక మనం లెక్కలోకి తీసుకుంటే ప్రపంచంలో ఫాస్ట్ పేస్లో ఎదిగేటటువంటి ఆర్థిక శక్తిగా మన దేశం రూపొందగలదు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనము డెవలప్మెంట్ ఫేజ్లో కాకుండా వ్యతిరేక దిశలో వెళుతున్నాంట. ప్రస్తుత పరిస్థితులను బట్టి గనక చూస్తే ఈసారి భారతదేశ వృద్ధి రేటు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంత తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. మరి ఇప్పటి వరకు ఏది ఆల్ టైమ్ లో అని అంటే గనక, అంటే ఇప్పటి వరకు జరిగిన స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో గనక చూసుకుంటే 1979లో వచ్చినటువంటి -5.2% జీడిపిఏ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మినిమం, బేరెస్ట్ మినిమం -5.2. బట్ ఈసారి దాన్ని కూడా క్రాస్ చేసి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా -5.2%ని కూడా దాటిపోయి ఇంకా తక్కువ నమోదయ్యేలాగా ఉన్నదిట. ఇది ఆయన విశ్లేషణ. ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పారు ఆయన, నేను చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఆహా అందము చిందే, హృదయ కమలం అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే, అందుకునే రాజొకడే, ఆహా అందము చిందే
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో మనం ఇవాళ పద్మభూషణ్ అయినటువంటి మంచి ఫేమస్ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కౌశిక్ బసు గారి విశ్లేషణని వింటున్నాం. ఆయన ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నుంచి ఎక్సర్ప్స్ని నేను మీకు చెప్తున్నాను. ఎక్సర్ప్స్ కూడా కాదు, యాజ్ ఇట్ ఈస్గానే చెప్తున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కేంద్రం ఇప్పటికే ప్రకటించినటువంటి ప్యాకేజ్తో పాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిందని మీరు అనుకుంటున్నారు? అండ్ పాండమిక్ ప్రభావం ఇంకెంతకాలం ఉంటుందని మీ అంచనా అని అడిగినప్పుడు బేసిక్గా ఏంటంటే ఆయన ఉద్దేశము మన దగ్గర లాక్డౌన్ని సవ్యంగా అమలు చేయలేదు, దానివల్ల ఆర్థిక వ్యవస్థకి విపరీతమైన నష్టం జరిగిందంటారు ఆయన. అలాగే వైరస్ వ్యాప్తి కూడా పెరిగింది దానివల్లే అంటారు. ఇండియాలో అమలు చేసినటువంటి లాక్డౌన్ ప్రపంచంలోనే తీవ్రమైనదిట. లాక్డౌన్ ప్రకటించినప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది. దాన్ని అమలు చేసే క్రమంలో చేపట్టాల్సినటువంటి సహాయక చర్యల మీద గవర్నమెంట్ సమగ్ర ప్రణాళికతో మేబీ రెడీగా ఉన్నది అని అనుకున్నా కూడా ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో, పని కోల్పోయిన తర్వాత కార్మికులని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి సప్లైస్ అవన్నీ సివిల్ సప్లైస్ ఎలా ఇవ్వాలి అనేది, అట్లా అంటే అంతరాయం లేకుండా వాళ్ళకి సివిల్ సప్లైస్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఇలాంటివి ముందుగానే ఆలోచించాలి. అలాగే హాస్పిటల్స్ సడన్గా ఒక హాస్పిటల్ నిర్మాణం కానీ లేకపోతే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఏర్పాట్లు చేసే విషయం కానీ ఇవన్నీ కొంచెం ఫాస్ట్ పేస్లో జరిగి ఉండాల్సింది. అలాంటివి చేయకపోతే లాక్డౌన్ వల్ల ఫలితాలు తగ్గిపోతాయి. ఇండియాలో అదే జరిగింది. కార్మికులకి పని లేకుండా పోయి గుంపులు గుంపులుగా ఇళ్ళకి తిరుగుముఖం పట్టడంతో వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఏషియా ఆఫ్రికాల్లో ఎక్కడ ఇక్కడున్నంత తీవ్రంగా వైరస్ ప్రభావం లేదు. వైరస్ కట్టడి ప్రయత్నాలు చాలా పేలవంగా జరిగాయి. అలా అంత పేలవంగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అలాగే లాక్డౌన్ టైం నుంచి కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. నిజానికి దీన్ని కంట్రోల్ చేయొచ్చు లాక్డౌన్ ఉన్నప్పుడు, బట్ స్టిల్ జనాలు కూడా అంత స్ట్రిక్ట్గా వ్యవహరించలేదు, అలాగే గవర్నమెంట్ కూడా కొంచెం కఠినమైన చర్యలు తీసుకోలేదంటారు ఆయన. అలాగే కరోనా ప్రభావం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు చాలా భారీ మార్పులే చోటు చేసుకుంటాయి. ఎస్పెషల్లీ ఐటీ డిపార్ట్మెంట్ ఎంతో ముందడుగేస్తుంది. డిజిటల్ టెక్నాలజీ పరిజ్ఞానం, దాని యూసేజ్ అవన్నీ కూడా చాలా పెరుగుతాయి. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య రంగం చాలా ప్రముఖంగా విస్తరిస్తుంది. వైద్య సేవల విస్తృతి కూడా పెరుగుతుంది. ఐటీ అలాగే హెల్త్ సర్వీసెస్ రంగాల్లో మనకి మంచి బలం ఉంది ఇండియాకి. అలాంటి బలాలని ఉపయోగించుకుని డెవలప్ అవ్వాలి అంటే భారత్లో పొలిటికల్ ఎరీనాలో అలాగే మిగతా వ్యవస్థల్లో చక్కదిద్దుకోవడం అనేది జరగాలి. అభివృద్ధిని సాధించడంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించగలదు అని కొద్ది సంవత్సరాల కిందట ప్రపంచ మీడియా ఎప్పుడు చెప్తూ ఉండేది. ప్రస్తుతం మటుకు అలా లేదు, పరిస్థితి మారింది. అటు డివైడ్ అండ్ రూల్ టైప్లో విభజన రాజకీయాలు, సైన్స్ని వెనక్కి నెట్టే ధోరణులు, క్వశ్చన్ చేయడాన్ని విమర్శించడాన్ని ప్రతిఘటించడం లాంటివి పెరగడం వల్ల భారత్ పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకంటే మెరుగైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలి అనే దాని మీద అంత ఆలోచించాలి తప్ప ఏదైనా విమర్శ వస్తే దాన్ని ఒక కుట్రగా భావించడం, ఆర్ ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే, ఏదైనా ఒక ప్రతిఘటిస్తే కనుక దాన్ని దేశ వ్యతిరేక శక్తి అన్నట్టుగా లేకపోతే విద్రోహ శక్తి అన్నట్టుగా అలాంటి ముద్రలు వేయడం ఇలాంటివి మారాలి. కొంచెం ఏదైనా ఒక విమర్శ చేస్తే అది కుట్రగా భావించే పరిస్థితులు ఉన్నప్పుడు కనుక దేశాలు ప్రగతి సాధనలో ఖచ్చితంగా ముందడుగు వేయలేవు. అండ్ అలాంటి తప్పు ఇండియా చేయకూడదని కోరుకుంటున్నానన్నారు ఆయన. ఇక వలస కార్మికులు చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళు ఇప్పట్లో పని ప్రాంతాలకు తిరిగి రావడం కూడా చాలా కష్టం. సో పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థల మీద వలస కార్మికులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలని అడిగారు ఒక క్వశ్చన్. అడిగితే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ అసలు రాకూడదు, సరైనటువంటి సహాయక చర్యల గురించి ఆలోచించకుండా లాక్డౌన్ స్టార్ట్ చేయడమే దానికి కారణం. కరోనా లాంటివి వచ్చినప్పుడు ప్రజల్లో ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ వస్తుంది, ఒక విశ్వాసం దెబ్బతింటుంది, రేపన్న రోజు ఏంటన్న భయం మొదలవుతుంది. సో అవసరమైనటువంటి ఆర్థిక ద్రవ్య విధానాలని ఉమ్మడిగా చేపట్టడం ద్వారా ప్రజలు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం కాళ్ళ మీద నిలబడేలాగా, అలాగే ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలాగా, అలాగే మన వ్యవస్థల మీద నమ్మకాన్ని తిరిగి ఏర్పరిచేలాగా చేయొచ్చు. అలా గనక చేస్తుంటే బాగుండేది అంటారు. అండ్ ఆర్థిక విధానాల రూపకల్పన విషయానికి వచ్చేసరికి మనం చాలా తక్కువ స్కిల్ తోటి వ్యవహరిస్తున్నాము. అండ్ దానికి తోడు మార్కెట్స్ కూడా కంపెనీస్ మీద, మార్కెట్స్ మీద పొలిటికల్ కంట్రోల్ పెరుగుతూ ఉన్నది. దానివల్ల మనము ఏదైతే కోరుకుంటున్నామో దానికి భిన్నంగా జరుగుతుంది. ఆ పరిస్థితిలో మార్పు రావాలి. అసలు ఆ పరిస్థితి పూర్తిగా మారాలంటారు ఆయన. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికైనా సరే కొనుగోలు శక్తి పెరగడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మామూలు బీపీఎల్ కావచ్చు, లేదా లోవర్ మిడిల్ క్లాస్ మనిషి ఎవరైనా సరే, ఒక వస్తువు బేసిక్గా మామూలుగా మంచి జీతాలు అవి వస్తున్నప్పుడు కొనాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాలకు వెళ్ళకపోవడము, లేదా సగం జీతాలు ఇవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల మనిషిలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మీరు గట్టిగా గమనిస్తే ఎక్కడో సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్స్, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడాను పెద్దంతగా డబ్బులు ఖర్చు పెట్టడానికి అసలు సుముఖత చూపించట్లా, అసలు ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా ఉన్నట్ల చాలా వెతుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి అని అంటే కనుక ఇలా 20 లక్షల కోట్ల ప్యాకేజీలు అని చెప్పి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రకటిస్తున్నారో, అవి ఏ విధంగా వాళ్ళు ఖర్చు చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. ఏదో గాలి లెక్కలుగా ఓకే మేము అందరి ఖాతాల్లోనూ 10 లక్షలు 10 లక్షలు వేసేస్తున్నాము అని అన్నంత మాత్రాన పొద్దునే లేచి మనం మన బ్యాంక్ అకౌంట్ చూసుకోవాల్సిందే తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఆ 10 పైసలు ఏవైతే ఉన్నాయో అదే ఉంటుంది అంతే. సో అండ్ అప్పనంగా ఏదో డబ్బు వేసేస్తారు అని అటు జనాలు నమ్మడం కానీ ఇటు వీళ్ళు వేస్తారు అనడం కానీ ఇవన్నీ కూడా జరిగే పని కాదు. సి మనము ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నా కూడా దాంట్లో దేనికి ఉపయోగిస్తున్నారు అంటే, ఇప్పుడు హెల్త్ సెక్టార్కి సంబంధించి ఇదిగో ఇంత, రైతులకి ఇంత, ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి సంబంధించి వాళ్ళు దాన్ని డివైడ్ చేస్తారు, ఆ బడ్జెట్ని అలోకేట్ చేస్తారు. వాటిల్లో ప్రతి ఒక్క మనిషికి ఇంత అన్నట్టుగా జన్ధన్ ఖాతాల్లో వేస్తామను ఇంకోటి అనేదన్న చెప్పినప్పుడు అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే మొన్న మధ్య మీమ్స్ కూడా వచ్చినాయి, ఇదిగో 10 లక్షలు వేస్తారన్నారు మీకు ఏమన్నా వచ్చినాయా అనుకుంటూ. ఇదంతా కూడాను ఏంటంటే మనకి బేసిక్గా ఎక్కడైనా ఉండేదే ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది. ఒక పొలిటికల్ పార్టీని ఇంకొక పొలిటికల్ పార్టీ దుమ్మెత్తిపోయడం, రాదర్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రూలింగ్ పార్టీని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ప్రాబ్లమే లేదు, ఇక్కడికి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకుండా ఓన్లీ పుల్లింగ్ ద లెగ్ అన్నట్టుగా ఉంటే కనుక ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వచ్చి అది మన డెవలప్ అంటే మన దేశపు ఆర్థిక పరిపుష్టికి కనుక నిజంగా అది ఉపయోగపడే విధంగా ఉంటే అంతకుమించి కావాల్సిందేం లేదు. అలా ఉన్నదా లేదా అనేది మటుకు అది మరి రెండు పార్టీలు ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నది ఏంటి, మనకి వస్తున్నటువంటి పేరేంటి, అలాగే మన మీద వస్తున్న విమర్శలు ఏంటి, వాటిని మనం ఏ విధంగా చేతలతో ఆన్సర్ చెప్పగలం. మాటలతో మామూలుగా ఏదో మాట్లాడేస్తే సరిపోదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము ఇది చేస్తాం అన్నదానికి చేసేటప్పుడు వచ్చేటటువంటి అన్ని ఇబ్బందుల్ని తట్టుకొని మరీ దానికి కట్టుబడి ఆ పనిని పూర్తి చేయడానికి చాలా తేడా ఉంది. ఆ ఎప్పుడైతే అట్లా తట్టుకొని నిలబడి పనిని పూర్తి చేస్తారో అలాంటి నాయకులే ఎప్పటికీ కూడాను ప్రజల మన్ననలను పొందుతారు. సో ఇలాంటి పాండమిక్ టైంలో జనాల దగ్గర అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే 73% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ రిసోర్సెస్ అనుకోండి, లేకపోతే ఫినాన్షియల్ స్టేటస్ అనుకోండి, అదంతా కూడాను జస్ట్ 1% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ దగ్గర ఉన్నది అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ 73% పోను, కనీసం మిగతాదన్న వాళ్ళు ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి నగదు ఎక్కడికి వెళుతోంది అనేది ఎవరూ చెప్పలేరు. బట్ దెన్ అట్లీస్ట్ వాళ్ళకి నిత్యావసరాలను కొనుక్కునేటటువంటి స్తోమతను కల్పించకపోతే చాలా కష్టమైపోతుంది అని అన్నారు ఆయన. ఇదండి కౌశిక్ బసు గారు చెప్పింది. కానీ నిజంగా ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందంటే 2021 నాటికి -5.3కి మన జీడిపి పడిపోతే అసలు మనము ఏ విధంగా అసలు మనలో కొనుగోలు శక్తి అనేది ఉంటుంది, అసలు ఇన్ఫ్లో ఎలా ఉంటుంది, అవుట్ఫ్లో ఎలా ఉంటుంది, అసలు క్యాష్ రిజర్వ్స్ ఎలా ఉంటాయి, అసలు లిక్విడ్ క్యాష్ అనేది సంఘంలో అసలు వెళుతుందా వెళ్ళదా, ఇవన్నీ కూడాను చాలా క్వశ్చన్ మార్కులుగా అలా మిగిలిపోయినాయి. ఎనీహౌ మనకు తెలిసింది 10 మందితో చెప్పాలి కాబట్టి ఇవాళ ఈయన ఇంటర్వ్యూని అందుకే మీకు చెప్పాను. తిరిగి రేపటి చిత్రం భడారే విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము,
కళ్ళ కపట మెరుగని మనసు కోసము.
మమతలల్లి ఎవరి కోసము, దాచుకున్న మమతలల్లి ఎవరి కోసము, దాగని యౌవనం ఎవరి కోసము,
దాచుకుని గేలుకునే ప్రియుని కోసము.
తెల్ల తీర కట్టుకున్నది ఎవరి కోసము, కలవరింత ఎవరి కోసము,
నిద్దురైన రాణి నీ కోసము,
పొద్దంత కలవరింత ఎవరి కోసము,
నిద్దురైన రాణి నీ కోసము,
తెల్ల తీర కట్టుకున్నది ఎవరి కోసము,
తెల్ల కపట మెరుగని మనసు కోసము.
సాగిపోదము
నింగిలోన చుక్కలై నిలిచిపోదము,
తెల్ల చీర కట్టుకున్న దేవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్న దేవరి కోసము.
ఆ
ఎంతటి కమ్మదను ఉంది, పిలువను పిలువను మదిపులకిల్చే ప్రేమను వర్షించేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదను ఉంది. సహనంతో శౌర్యం కూడా సమపాలుగా కలిపేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదనం ఉంది. మతలేది త్యాగానికి అనురాగానికి మనుజ రూపమై వెలసేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదనుంది. మగనాలుగా పతి మోసగిల్చిన ప్రియురాలుగా తనుగగా తెల్దిన మగనాలుగా పతి మోసగిల్చిన కడుపు తీగల కన్న తల్లిగా కలకాలం నిలిచేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదనుంది.
వనము నందన వనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందన వనము ఏలనో
రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే
నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా తెలి నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకనాలు కాశ్మీరాలు ఏలనో
కన్న వారినే మరువ చేయుచు అన్ని ముద్దటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు
అన్యోన్యంగా దంపతులుంటే భూమికి సత్యమే దిగిరాలా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను
గుసగుసలాడిన ఏమిటో
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావురమే దరి చేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో నా మదిలో కోరిక రేపినది
వల్లపే తెలిపే కను సైగలతో నీవు సులు బాసలు చేరావు
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ఆహా గుసగుసలాడినవి ఏమిటో